లోపలి మనిషి. శ్రవణ పుస్తకం 24వ అధ్యాయం. ఇద్దరు మంత్రులు. ఇద్దరు మంత్రులు ఘర్షణ పడుతుంటే ఆ ఘర్షణకు దోహదం చేసే కారణాలు చాలా ఉంటాయి. ఉదాహరణకు, ఏదైనా ఓ మంత్రిత్వ శాఖ గురించి కావచ్చు, ఎవరికో చేసిన ఒక ఉపకారానికి సంబంధించి కావచ్చు, తమ జిల్లాలో ముఠా తగాదాలకు సంబంధించి కావచ్చు, ఇద్దరిలో ఎక్కువ జనాదరణ ఎవరికుందన్న ప్రశ్న గురించి కావచ్చు, ముఖ్యమంత్రికి ఎవరు ఎక్కువ సన్నిహితులన్న విషయం గురించి కావచ్చు. అయితే ఆనంద్ శేఖర్ల మధ్య స్పర్ధకు ఈ కారణాలలో ఏ ఒకటి వర్తించదు. వాళ్ళిద్దరూ ఒకే మంత్రిత్వ శాఖ కోసం పోటీపడిన ప్రత్యర్థులు కారు. చౌదరి తమకు కేటాయించిన శాఖతో ఇద్దరూ తృప్తిపడ్డారు. ఇతరులకు చేసిన ఉపకారాల విషయంలో వాళ్ళ మధ్య ఎటువంటి వివాదమూ లేదు. అటువంటి విషయాలను వాళ్ళంతగా పట్టించుకోరు. ఇక ఇద్దరు వాళ్ళ వాళ్ళ తరహాలో ప్రాముఖ్యం గడించుకున్న వాళ్లే కనుక ఆ విషయంలో కూడా వాళ్ళ మధ్య వివాదానికి అవకాశం లేదు. ఇద్దరూ వేర్వేరు జిల్లాల వాళ్ళు కనుక విరోధాన్ని పెంచే స్థానిక కారణాలు కూడా ఏవీ లేవు. ఇద్దరూ ముఖ్యమంత్రికి ఉండవలసినంత దూరంలోనే లేదా వాళ్ళ వాళ్ళ చూపును బట్టి ఉండవలసినంత దగ్గరలోనే ఉంటూ వచ్చారు. చౌదరి గట్టి పిండమని ఇద్దరికీ తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ ఘర్షణ వెనుక సాధారణంగా రాజకీయ బాధల్ని విడదీసే కారణాలు ఏవి కనపడవు. ఈ అసాధారణ స్థితిని అర్థం చేసుకోలేని రాజకీయ పండితులు కారణం ఉన్నా లేకపోయినా ఆనంద్ శేఖర్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా ఉండలేరని, ఘర్షణ కొరకే ఘర్షణ పడుతుంటారని తరచూ వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈ విషయంలో రాజకీయవాదులు కుక్కలు ఒకటేనని కూడా తిరస్కార భావంతో అన్నవాళ్ళు ఉన్నారు. శేఖర్ ఆనంద్లకు ఒకరి మీద ఒకరికి అభిమానము ఉంది, ద్వేషము ఉంది. ఆనంద్ మేధాశక్తిని శేఖర్ మెచ్చుకుంటూనే ఉంటాడు. అయితే ఏవో నక్షత్ర లోకాల్లో చూపులు సారించే మూర్ఘుడని అంటుంటాడు. శేఖర్ సంఘటనా సామర్థ్యాన్ని ఆనంద్ ప్రశంసిస్తూనే అతన్ని దుష్టబుద్ధిగా భావిస్తుంటాడు. అతడేం చేసినా అది వినాశానికే దారితీస్తుందని అతడి ఉద్దేశం. వక్రబుద్ధి అనడానికి అతడు నూటికి 100 పళ్ళు సరిపోతాడని అతడి అభిప్రాయం. ఆ అభిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తారు, కానీ ఆ మాట పైకి అనేవాళ్ళు కొందరే. ప్రమాదం కలిగించగల వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు రాజకీయవాదులు వీలైనంత గుంభనగా ఉంటారు. శేఖర్ చిన్నప్పుడే దుర్భరమైన అన్యాయాలు చవిచూశాడు. స్కూలుకు వెళ్ళవలసిన వయసులో అతడి చేత గొడ్లు కాపర్ పని చేయించారు. అతడు ఉంటున్న భూస్వామి కుటుంబంలోని పిల్లలందరూ మామూలుగా అక్షరాభ్యాసం చేసుకున్న స్కూళ్ళలో చేరారు. వాళ్ళుంటున్నది లంకంత ఇల్లు, దానిని గడి అని పిలుస్తారు. ఊరి మధ్యలో ఉంటుంది. చుట్టూ నిప్పచ్చరంగా కనిపించే పూరి గుడిసెలు, గడిలో ఉంటున్న మూతబరులకు గుడిసెలో ఉంటున్న పేదలకి మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే ఆ అంతరం ఎందుకో చిన్నతనంలో శేఖర్కి ఏమాత్రం అర్థమయ్యేది కాదు. అతడు ఆ గడిలోనే పెరిగాడు, కానీ మిగిలిన పిల్లల సుఖ సంతోషాలకు ముద్దు మురిపాలకు నోచుకోలేదు. తనలానే నిరాధరణకు లోనైనా తమకంటే పెద్దవాడు ఒకతను అసలు మనపని చెప్పే వరకు ఇలా ఎందుకు జరుగుతోందో శేఖర్కి అర్థం కాలేదు. వారి చావట ఈ విషయాలు నీకు తర్వాత తర్వాత తెలుస్తాయిలే, ఏడుపు దిగమింగు, నోరు మూసుకుని పడుండు. నువ్వు దేశముఖ కొడుకువేం కాదు, ఆ దిక్కుమాలను దాసేదాని కొడుకువి. వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నేను గడి నుంచి తన్ని తెరమేస్తారు. నువ్వు తిన్నగా లేకపోతే తప్పకుండా జరిగేది అదే. దాసి అంటే తనని ఇంత దారుణంగా చిన్న చూపు చూడటానికి కారణమేమిటో తెలుసుకోవాలని ఉత్సుకతను అణుచుకోలేక శేఖర్ ప్రశ్నించాడు. 5 ఏళ్ళ ఆ వయసులోనే తాను శారీరక బలంలోనూ బుద్ధి బలంలోనూ గడిలోని మూతబరి పిల్లల కంటే పై మెట్టు మీద ఉన్నట్టు అతనికి తెలుసు. వాళ్లతో కుస్తీలకు దిగినప్పుడు, పండుగల్లో పాటలు పద్యాలు బలించిన సందర్భాల్లో ఈ విషయం రుజువు చేసుకున్నాడు. దేశముఖ్ కుటుంబంలోని పిల్లల కోసం గడిలోనే ఏర్పాటు చేసిన ప్రైవేట్ స్కూలుకు తనను పంపనందుకు అతడికి అందుకే కోపం ముంచుకొచ్చింది. మామూలుగా అయితే తన వయసు పిల్లలందరూ అనుకున్నట్టే స్కూలుకు వెళ్ళకపోతేనే బాగుంటుందని తను కూడా అనుకునేవాడు. అయితే తనకు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో స్కూలుకు వెళ్ళి చదువుకోవటం నిజంగా వాంఛనీయమైందని అతనిలో మరింత బలంగా నాటుకుపోయింది. ముఖ్యంగా మిగిలిన పిల్లల్ని నిర్బంధంగా స్కూల్కి పంపుతున్నప్పుడు మరీను. దాసి అంటే ఏమిటో నీకు తెలిసినట్లేదే, మీ అమ్మ ఇల్లు ఊడవటం, వాళ్ళు రాణీలని పిలిచే గడిలోని మిగతా ఆడవాళ్ళ కాళ్ళు ఒత్తడం నువ్వు ఎప్పుడు చూడలేదా? ఆ పెద్ద కుర్రాడు బోధించడం ప్రారంభించాడు. అవును చూశాను, శేఖర్ సమాధానం చెప్పాడు. అతడికి లీలగా అర్థమవుతున్నట్టు అనిపించింది. ఆ రాణిల్లో ఎవరైనా మీ అమ్మ కాళ్ళు ఒత్తడం ఎప్పుడైనా చూసావా? లేదు. కొవ్వెక్కి వికారంగా కనిపించే ఓ ఆడది ఓసారి ఉత్తపుణ్యాన మా అమ్మను తనడం కూడా చూశాను. అప్పుడే ఆమె నడ్డి మీద గట్టిగా తన్నాలనుకున్నాను, కానీ మా అమ్మ నా వైపు ఊరుము చూసింది. తర్వాత నన్ను ఆడమనిషి గదికి తీసుకెళ్లడమే మానేసింది, శేఖర్ చెప్పాడు. రాణికి దాసికి తేడా అదన్నమాట, అర్థమైందా? ఆ పెద్ద కుర్రాడు విజయగర్వంతో అన్నాడు. ఓ రాలుగాయ కుర్రాడికి కొన్ని జీవన సత్యాలు బోధించే అవకాశం తనకు లభించినందుకు అతడికెంతో సంతోషం కలిగింది. అర్థమైనట్టే ఉంది, శేఖర్ అన్యమనస్కంగా అన్నాడు. నాకు ఇది ఇష్టం లేదు, ఎంత మాత్రం ఇష్టం లేదు. నీ ఇష్టాయిష్టాలు ఎవరికి కావాలి, బుద్ధి తక్కువ గాడిదే. ఇక్కడ ఇదే రివాజు, గమ్మున ఉండు, నీ పనేది నువ్వు చూసుకో, పెద్ద అతను కేకలు వేశాడు. శేఖర్ మాట్లాడలేదు, కోపంతో బుసలు కొడుతూ ఉండిపోయాడు. తన పేరును చులకన చేస్తూ ఎవరైనా తనను శేఖర్గా అని పిలిస్తే కుతకుతా ఉడికిపోయేవాడు. ఓసారి కోపం ఆపుకోలేక ఆఖరి దేశముకు చిన్న కొడుకును ఒరే సీనిగా అని పిలిచాడు. అతని పూర్తి పేరు శ్రీనివాస్. అంతే, గడిలో పనిచేసే నౌకరులు ఓ పెద్దతను శేఖర్ బాగా దేహశుద్ధి చేశాడు. శరీరానికి తగిలిన గాయాల కన్నా అహానికి తగిలిన గాయాలు అతన్ని చాలా కాలం బాధపెట్టాయి. పెద్దవాడు అవుతున్న కొద్దీ వింత వింత విషయాలు అతని దృష్టికి రాసాగాయి. అమ్మ తను ఓ చిన్న ఇంట్లో ఉండేవారు. అమ్మ తనను పెందరాళ్ళే నిద్రపుచ్చేది. అర్ధరాత్రి మెలకు వచ్చి చూస్తే అమ్మ తన పక్కన కనిపించేది కాదు. అమ్మకు తెలియకుండా కొన్నిసార్లు ఆమె వెనకనే వెళ్ళాడు తను. దేశముఖ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరి పడక గదిలోకో, ఆ రోజే గడికి వచ్చిన అతిథి పడుకున్న గదిలోకో అమ్మ వెళ్ళడం కనిపించేది. పట్నం నుంచి వచ్చి గడి ఆవరణలోనే ఉన్న గెస్ట్ హౌస్లో దిగిన ఆఫీసర్లకు అమ్మ భోజనం తీసుకువెళ్ళడం కూడా తను అనేకసార్లు చూశాడు. భోజనం అక్కడ పెట్టి వెంటనే తిరిగి రావాల్సిన అమ్మ అలా చేయకుండా ఎక్కువసేపు గెస్ట్ హౌస్లోనే ఉండిపోయేది. కుతూహలం మణుచుకోలేక ఒక్కసారి తను లోపలికి తొంగి చూసేవాడు. పట్టపగలే తలుపులు లోపల గడియ పెట్టి ఉండేవి, కారణమంతా పట్టేది కాదు. లోపల ఏం జరుగుతుందో అర్థం కాక అతడికి ఇంకా అయోమయంగా ఉండేది. ఒక్కోసారి జమ్మీలో పనిచేసే గుమాస్తాలో ఇతర చిల్లర ఉద్యోగులు ఇంటికి వచ్చేవారు. శేఖర్ చేతిలో మిఠాయో ఆటబొమ్మ పెట్టేవారు. తల్లి ఏదో వంక చెప్పి అతన్ని గంటసేపు బయటికి పంపించేసేది. ఓసారి అతను రావాల్సిన వేళ కంటే ముందే ఇంటికి వచ్చేశాడు. తలుపు లోపలించి గడియ పెట్టి ఉండడం చూశాడు. తలుపులు విరగ్గొట్టాలనిపించింది, కానీ ఏదో న్యూనతాభావం ముంచుకొచ్చి ఎక్కడికనే ఆలోచన లేకుండా బయటికి పరుగుదీసి ఊరు చివర ఒకచోట రూపుతూ నిలబడిపోయాడు. బోరును ఏడవాలనిపించింది. తన అనుభూతిని అతడు చెప్పలేకపోయినా అది నిజం. గడిలోని ప్రతి ఒక్కరూ తన తల్లిని కామవాంఛకు వాడుతున్నారని క్రమంగా అత్యంత బాధాకరంగా అతనికి తెలిసొచ్చింది. దేశముఖ్ కుటుంబంలో అందరూ తండ్రి కొడుకునే తేడా లేకుండా ఎప్పుడు కోరిక పుడితే అప్పుడు ఆమెను తమ పక్కలోకి పిలుచుకుంటున్నారు. తండ్రులు అప్పుడప్పుడు కాస్తంత మార్పు కోసం, కొడుకులు సెక్స్లో తొలి పఠాలు నేర్చుకుని సాధన చేయడం కోసం. ఆ పశుత్వాన్ని అంతటినీ ఆమె నోరు మూసుకుని భరించింది. అలా శరీరాన్ని అప్పగించడం భూస్వామ్య వ్యవధిలో దాసి నిర్వర్తించవలసిన విధిగా ఆమె భావించింది. దాని నుంచి ఆమె తప్పించుకోలేకపోయింది. తరతరాలుగా బానిసల్ని అలాగే కట్టడి చేస్తూ వచ్చారు. శేఖర్కి 8 ఏళ్ళు వచ్చేసరికి భూస్వామ్య వ్యవస్థ తీరుతెనులు బాగా అర్థమై లోలపల ఆగ్రహం, అసంతృప్తి రగులుకోవడం ప్రారంభించాయి. మిగిలిన పిల్లలతో కలిసి గొడ్లు తూలుకెళ్ళగలిగిన వయసు అది. గొడ్లు మేస్తుంటే రోజంతా వాళ్ళందరూ ఒకచోట చేరి కబుర్లు చెప్పుకునేవారు. ఆ కబుర్ల నుంచి శేఖర్కి రకరకాల బూతుమాటలు, తిట్లు పట్టుబడిపోయాయి. హోదా అనే మాటకి అర్థం లోతుగా గ్రహించుకోగలిగాడు. అలాగే లైంగిక విషయాల్లో కూడా మంచి పాండిత్యమో అలవడింది. అన్నింటినీ మించి ఒక విధమైన నాటు తెలివి, అనేక ఒడిదుడుకుల్ని తట్టుకుని నిబ్బరంగా నిలబడే తెలివి అతనికి అబ్బింది. ముందు ముందు జీవితంలో ఆ తెలివి అతనికెంతో ఉపయోగపడింది. అతడి తల్లి గడిలోనే కాదు, మొత్తం గ్రామంలోనే గొప్ప అందగత్తె అనిపించుకుంది. ఆమె తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. గతంలో ఆ జిల్లా మొత్తం కనీవి నేరుగిన కాటకంతో విలవిల్వాడిపోయినప్పుడు అక్కడ ఎంతో దూరంలో ఉన్న గ్రామం నుంచి వచ్చి ఇటీవల స్వర్గస్థుడైన అప్పటి పెద్ద భూస్వామికి 12 ఏళ్ల వయసున్న కూతురుని తల్లిదండ్రులు అమ్ముకున్నారని మాత్రం చెప్పుకుంటారు. భూస్వామి, అతడి భార్య, ఆమె అన్నచందాలకు ముగ్ధులైతే ఓ సంపన్న భూస్వామి కుటుంబంలో పిల్లను అమ్ముకుంటే కనీసం తిండికి బట్టకి లోటు లేకుండా జరిగిపోతుందిలే అనుకుని తల్లిదండ్రులు ఊరట చెందారు. ఇక మిగిలిన విషయాలంటారా, ఒక ఆడదిగా ఆమె బతుకు ఎలా ఆఘోరించినా కడుపు నింపుకోవడం కోసం తక్షణమే పడప్రవృత్తిలోకి దిగే అవసరం తప్పిపోతుంది. అదే చాలని అనుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భూస్వాములు ఆమె దేహాన్ని, బుద్ధిని, ఆత్మని కూడా సొంతం చేసేసుకున్నారు. ఆ రోజుల్లో అందరూ ఆమోదించి సరిపెట్టుకున్న వాస్తవమే అది. 2-3 సార్లు నిర్బంధ గర్భస్రావాలు జరిపించుకొని మళ్లీ మళ్లీ తయారై ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఆటబొమ్మలా నలిగిపోతూ వాళ్ళ విశృంఖల పశువాంఛ తీర్చిన తర్వాత కొంతకాలానికి ఆమెకు శేఖర్ పుట్టాడు. పుట్టడానికి అనుమతింపబడ్డాడనడమే న్యాయం. ఆమె మీద కనికరంతో మాతృత్వాన్ని అనుగ్రహించారో లేక పొరపాటున అలా జరిగిందో స్పష్టంగా తెలియదు. ఆమె ఎవరిని ఏది ప్రశ్నించి ఎరగదు. అయితే శేఖర్ ఆరోగ్యంగా చురుకుతనం ఉన్న కుర్రాడిగా ఎదుగుతుంటే చూసి ఆమె గుంభనగా ఎంతో సంతోషపడింది. శేఖర్ తల్లి మీద ఆపేక్ష ఉన్నవాడే. అయితే అతడు ఎన్నెన్నో చూశాడు కనుక ఆమె దేవతో దయ్యమో చప్పును తేల్చుకోలేకపోయాడు. తనలో అటువంటి విచికిత్స పుట్టి పుట్టగానే అణుచుకునేవాడు. 10 ఏళ్ల వయసులోనే ఒకే ఒక ప్రబలమైన కోరిక, దేశముఖ కుటుంబంలోని మగ పందులు తన తల్లి విషయంలో చేసినవే తాను ఆ కుటుంబంలోని ఆడవాళ్ళందరి విషయంలో చేయాలన్న కోరిక అతడిని లోబరుచుకుంది. లోక జ్ఞానంలో తన వయసు పిల్లల కంటే అతడెంతో ముందుకెళ్ళిన మాట నిజమే, కానీ ఆ అదనపు జ్ఞానమే తన తల్లికి జరిగిన అన్యాయం పట్ల అతన్ని అశాంతికి లోనిచేసింది. జతగాళ్లతో ఉన్నప్పుడు చెప్పుకునే ముచ్చట్లలో లైంగిక విషయాలే ఎక్కువగా దొర్లిపోతూ ఉండేవి. వాళ్లలో పెద్ద కుర్రాళ్ళు గడిలో సాగిపోయే కామకలాపాల గురించి అదే పనిగా పోచుకోలు కబులు చెబుతూ ఉండేవారు. వాటిలో నిజాలు కొన్నే, శృతిమించిన వాళ్ల ఊహాశక్తి నుంచి పుట్టుకొచ్చిన కల్పనలే ఎక్కువ. గడిలో మగవాళ్ళు పనిగత్తెల వెంట పడపుకత్తెల వెంట పడుతుంటే తెగ బలిసి అందవికారంగా కనిపించే వాళ్ళ భార్యలు కాస్త నదురుగా కనిపించే కుర్ర నౌకర్లతో కోరిక తీర్చుకుంటూ ఉంటారట. దేశముఖ భార్యలో కొందరు తీరని కామంతో ఆవురావురమంటూ ఉంటారట. పోషణ లేక కృషించిన పేద కుర్రాళ్లను రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడైనా సరే పక్కలోకి లాక్కుని కొన్ని మాసాల్లోనే వాళ్ళ శక్తినంతటినీ పిండి పిప్పి చేసి విడిచిపెడతారట. ఇక భర్తల ధోరణి మరో రకం. మగతనం లోపించిన ఓ కామందు ప్రతిదీ చూసుకుంటాడు, కానీ భార్య పడక గది వైపు మాత్రం చచ్చినా చూడాడట. గొడ్లు కాచుకునే పేద కుర్రాళ్ళు చెప్పుకునే కథలు ఇలా ఉండేవి. ఈ ముచ్చట్లలో వాళ్ళకి ఎంతో సంతృప్తి దొరుకుతుంది. అవి వాళ్ళ మానసిక ప్రవృత్తులను ప్రతీకారచ్చలతో రాటి తెలియేలా చేసేవి. ఈ విషయంలో శేఖర్ అనుభవం కానీ అతడి దోస్తుల అనుభవం కానీ పాశ్వికమైన అణచివేతకులోనైన ఏ ఇతర వర్గం అనుభవానికి భిన్నమైనవి కావు. క్రోధావేశాలతో లోపల లోపలే రగిలిపోతూ తమ యజమానులు నాశనమైపోవాలని శపించుకుంటూ ఉంటారు. అయినా జీవితాంతం వాళ్లకు చాకరీ చేస్తూనే ఉంటారు. ఆ దుస్సహ దాస్యం నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. ఆ బానిసత్వం నుంచి బయటపడే మార్గం ఉండదు. మనిషి నెత్తురు దాగే ఆ భూస్వాములు విచిత్రంగా తాము నౌకర్ల నుంచి విధేయ ప్రేమని కృతజ్ఞతని పొందుతూనే ఉంటారు. కారణం మరేం కాదు, సేవకుల్లో ద్వేషం ఎంత గాఢంగా గూడు కట్టుకున్నా ఎల్లవేళలా ద్వేషిస్తూ బతకటం వాళ్ళకి సాధ్యం కాదు. శతాబ్దాలుగా వర్ధిల్లుతున్న అణచివేత విధానాలను ప్రతిఘటించి ప్రయోజనం లేదనే తెలివిడి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు కలిగి తీరుతుంది. రక్తంలో జీర్ణించుకున్న కర్మసిద్ధాంతం ఏదో విధంగా జీవించడానికి అవసరమైన నెపంతో పాటు వాళ్లకు తాత్వికమైన ఓదార్పుని అందిస్తూ ఉంటుంది. శేఖర్ పెరిగి పెద్దవుతున్న కొద్దీ ముంచెత్తిన అశాంతితో గుండెల్లో నిరంతరంగా సుడులు తిరిగే క్రోధ జ్వాలలతో దహించుకుపోయాడు. అతడి బుద్ధి కుశలతను ఎవరూ కాదనలేరు, అయినా ఆ బుద్ధి సహజంగా వికసించే అవకాశం లేకుండా చేశారు. దేశ్ముఖ్ బీజం కనుకనే అతడికి ఆ తెలివితేటలు వచ్చాయని అంటుండేవారు. ఎంతైనా అతని ఒంట్లో ప్రవహించేది భూస్వాముల రక్తమే కాదా అనేవాళ్ళు. అయితే దేశ్ముఖ్ సొంత బిడ్డలు దేశ్ముఖులకే పుట్టి ఉంటే అంత మందబుద్ధులుగా పనికిరాని పినుగులుగా ఎందుకున్నారో చెప్పిన వాడు ఒకడు లేడు. వాళ్ళు అతన్ని రకరకాల నిందార్థకాలతో పిలుస్తూ ఉండేవారు. శతబిందు అంటే 100 వీర్యపు చుక్కల నుంచి పుట్టినవాడని, శంకర జాతి అని, లంజకొడుకు అని, ఇలా లెక్కలేని అవమానకరమైన విశేషణాలని అతని మీద గుప్పించేవారు. అవి అతడికి దుస్సహంగా ఉండేవి. ఈ విషయంలో మిగిలిన పిల్లలతో, చివరకు పెద్దవాళ్లతో కూడా ఎన్నోసార్లు ఘర్షణ పడ్డాడు. తన పుట్టుకను వేలెత్తి చూపించి ఎవరైనా ఆక్షేపించినప్పుడు అతని నవనాడులు కుంగిపోయేవి. తన మేధాశక్తి, తను సాధించినవి ఎంత గొప్పవైనా కావచ్చు, ఆయన ఎవరూ తనను గౌరవించరు. ఎటువంటి గౌరవం హోదా లేకుండా తను దాసీపుత్రుడుగానే బతికాడు, ఇక ముందు కూడా అలానే బతుకుతాడు అన్నీ ఈ వాస్తవంలోనే వీళ్ళు అనుకున్నాయి. ఓ రోజు ఉదయం శేఖర్ గడి నుంచి అదృశ్యమైపోయాడు. కొద్దిపాటి కలకలం రేగింది. అయితే కొద్ది రోజుల్లోనే అది సద్దుమణిగిపోయింది. అర్ధమనస్కంగానే చుట్టుపక్కల ఊళ్ళ వాళ్లను వాకప్ చేశారు. మరింత తీవ్రంగా గాలించే స్థితిలో అతని తల్లి లేదు. గడిలో అందరూ శేఖర్ చచ్చాడనో, దారితప్పేటో పోయాడనో, ఎవరో ఎత్తుకుపోయారనో, ఏదో ఆశ చూపించి తీసుకుపోయారనో అనేసి ఊరుకున్నారు. దేశముఖులలో ఏ ఒక్కడూ పట్టించుకోలేదు. అంతకాలంగా అతడి తల్లి చేత ఊడిగం చేయించుకుంటూ కూడా ఉదాసీనంగా ఉండిపోయారు తప్ప ఆమె మీద కనికరం చూపిన వాళ్ళు ఒకరూ లేకపోయారు. తన ఒకే ఒక్క కొడుకును కోల్పోయినా సరే ఆమె మీద సానుభూతి చూపవలసిన అవసరం లేదు, కారణం ఆమె దాసి కనుక. అలా మొదలైన శేఖర్ ప్రయాణం అడ్డదారుల వెంట అనంతంగా సాగిపోయింది. స్మగ్లర్ల స్థావరాల్లో కొన్నాళ్ళు, అనాథ శరణాలయాల్లో కొన్నాళ్ళు, జైళ్లలో కొన్నాళ్ళు, దొంగల మధ్య, జేబు దొంగల మధ్య, వీధుల్లో కాయ కష్టం చేసుకునే పిల్లల మధ్య, హోమోసెక్సువల్స్ మధ్య, తార్పుడుగాళ్ల మధ్య, ఇంకా రకరకాల నేరగాళ్ల మధ్య కాలక్షేపం చేశాడు. వాళ్లతో స్నేహం చేశాడు, వాళ్ళని అధ్యయనం చేశాడు, వాళ్లతో ఆత్మీయంగా తిరిగాడు. వాళ్ళని ప్రేమించాడు, ద్వేషించాడు, అన్నింటిని మించి వాళ్ళని వాడుకున్నాడు. తాను పైకెళ్ళడానికి నిచ్చెనగా చేసుకున్నాడు. కూడుకి నీడకి దిక్కులేని దయనీయ పరిస్థితిలో తిరుగుబోతు జీవితం గడుపుతున్నా ఎలాగో తనంతట తానే తగినంత ధారాళంగా చదవటం రాయటం నేర్చుకున్నాడు. ఎన్నో ఇతర రంగాల్లో కూడా సామర్థ్యం గడించుకున్నాడు. తల్లి పట్ల సాగించిన అత్యాచారాలకి సంఘబాహ్యుడిగా తాను ఎదుర్కొన్న ఎడతగిన అవమానాలకు ప్రత్యేకారం తెచ్చుకోవడానికి తగిన సాధనం అదేననుకున్నాడు. ఓ రోజున దోపిడీలు హత్యలు సాగిస్తూ అజ్ఞాత జీవితం గడిపే ఓ తిరుగుబాటు వర్గంతో కలిసి దాడిలో పాల్గొన్నాడు. నేరస్తులే అయినా వాళ్ళు భిన్నంగా ఉన్నట్లు గమనించాడు. హెచ్చుతగ్గుల తేడాతో వాళ్ళందరూ ఏదో సిద్ధాంతం నుంచి స్ఫూర్తిని పొందిన వాళ్ళు. సమాజంలోని అణచివేత వర్గాన్ని నిర్మూలించవలసిందేనని త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తున్న వాళ్ళు వాళ్లలో కొందరే. మిగిలిన వాళ్ళు ఆ బృందం సిద్ధాంతాలను ఆడంబరంగా వల్లిపేయటమే తప్ప వాటికి ఎప్పుడూ కట్టుబడి ఉండలేరు. ఆ సిద్ధాంతం శేఖర్ని పెద్దగా ఆకర్షించకపోయినా భూస్వాముల్ని తుదముట్టించాలన్న వాళ్ళ ఆలోచన మాత్రం ఎంతగానో నచ్చింది. ఆ బృందంతో కొన్ని మాసాలు కలిసిమెలిసి తిరిగిన తర్వాత తన ఎల్లకాలం రహస్య జీవితం గడపలేనని నిర్ధారణకు వచ్చాడు. కుట్రపూరితమైన తన జీవితం ప్రచ్ఛన్న నేర ప్రపంచంతో మంచి పరిచయాలు తెచ్చిపెట్టింది. ఒక స్మగ్లర్ల ముఠాకు ఎంతో విశ్వాసపాత్రుడుగా మారాడు. ఆ ముఠాకు కొందరు ముఖ్య రాజకీయవాదులతో సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయవాదుల మీద అతనికి తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. అతడు చూపించే చనువుకు వాళ్ళు అనుకూలంగా స్పందించడం, అతడి సామర్థ్యాన్ని మెచ్చుకోవడం చూసిన మీదట ఆ ఇష్టం మరింత పెరిగింది. వాళ్ళకెంతో విశ్వసనీయుడిగా ఉంటూ క్రమంగా నగదుని, విలువైన సామగ్రిని ఒకచోట నుండి మరో చోటికి చేరవేసే బాధ్యత నిర్వర్తించడం ప్రారంభించాడు. అతడు ఎంతగా ఉపయోగపడతాడో రెండు పక్షాలు చప్పును గ్రహించుకున్నాయి. ఆ ప్రాంతానికి అతడు అపరిచితుడు గనక పోలీసులు చిత్రహింసలు పెట్టి నేరం ఒప్పిస్తే తప్ప ఆ నగదు ఎక్కడదో బయటపెట్టకుండా బుకాయించి తేలిగ్గా బయటపడగలిగేవాడు. పోలీసులు ఎలాగో అతన్ని మామూలు దొంగగానే జమకడతారు. అప్పుడప్పుడు తన్నులు తినడం తప్ప అతడికి ఇతరత్రా నష్టమేమీ లేదు. నిజానికి ఇది స్వల్పమూల్యమే. స్మగ్లరు, రాజకీయవాది ఇద్దరూ క్షేమంగా ఉంటారు. ఎంతో పకడ్బందీగా చేసుకునే ఏర్పాటు. అయితే స్మగ్లర్లు ఇతర నేరస్తుల మధ్య జీవించడం శేఖర్కి ఎన్నడూ సంతోషం కలిగించలేదు. ఉన్నత స్థితిని అందుకోవడానికి సాగించే యాత్రలో స్మగ్లర్లతో సహవాసం ఒక తాత్కాలికమైన మజిలీ మాత్రమే. రాజకీయవాదుల దృష్టికి ఎక్కిన వెంటనే అతను స్మగ్లర్లతో సంబంధాలు తెంచేసుకున్నాడు. ఈ మధ్యలో కాస్త చదువు సంచలు నేర్చుకున్నాడు. కనుక చక్కని సంఘటనకర్తగా, ప్రచార దక్షుడుగా, నిర్వాహకుడుగా, నెంబర్ టూగా రాజకీయాల్లో రాణించసాగాడు. 1952 ఎన్నికల్లో అతడి నాయకుడు శాసనసభకు ఎన్నిక కావడానికి శేఖర్ అలుపు సలుపు లేకుండా చేసిన ప్రయత్నమే ప్రధానంగా దోహదం చేసింది. అలాగని నాయకుడిని నమ్మించగలిగాడు. నాయకుడు బాగా వయసు పైబడిన తర్వాత ద్వితీయ వివాహం చేసుకున్నాడు. మంచి ప్రాయంలో ఉన్న రెండో భార్య వద్ద అతని పరిస్థితి చిక్కుల్లో పడింది. దాంతో శేఖర్కి ఆమెకి మధ్య సహజంగానే సంబంధం ఏర్పడడంతో ఎవరు అనగలిగింది, చేయగలిగింది ఏమీ లేకపోయింది. శేఖర్ వ్యక్తిగత లక్ష్యాలు, తనకు ముప్పుగా తోచిన నాయకుడు అతను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ భార్య తన దారికి అడ్డుపడటంతో ఏమీ చేయలేకపోయాడు. 1957 ఎన్నికల్లో ఒక యువకుడికి టిక్కెట్ ఇవ్వాలని పార్టీ భావించేసరికి ఆ అవకాశం అనివార్యంగా శేఖర్కే దక్కింది. అతన్ని సమర్థించింది మరెవరో కాదు, అతడి నాయకుడే. తనను గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న భార్య ఒత్తిడి మీద శేఖర్కి మద్దతు ఇవ్వక తప్పింది కాదు. కొన్ని దశాబ్దాలుగా అతి కష్టం మీద అడుగు తీసి అడుగు వేస్తూ పైకి ఎగబాకటానికి ప్రయత్నిస్తున్న పార్టీలోని ఎందరో సీనియర్లను దాటిపోయి అలా ఎమ్మెల్యేగా శేఖర్ ఒక్కసారిగా రాజకీయ గగనంలోకి దూసుకెళ్ళాడు. ఏ ప్రమాణంలో చూసినా అది నిజంగా గొప్ప ఫీటు. ఇక అక్కడ నుంచి అది తనకు కావలసిన వేగాన్ని తనే తెచ్చుకుంది. మిగిలిన కథ బాగా తెలిసిందే. అఫ్రోజాబాద్ దిగ్గజాల యుద్ధం ముగిసి చౌదరి విజేతగా పైకి తేలిన తక్షణమే మంత్రి పదవుల కోసం కుమ్ములాట మొదలైపోయింది. ఘర్షణ కొనసాగుతున్న దశలో తాము గీతకు ఎటువైపున ఉన్నామన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ చౌదరిని కలిసి విధేయతను చాటుకుని మంత్రి పదవి కోసం అర్జీ పెట్టుకున్నారు. అయితే ఇందుకు మినహాయింపు కొందరు లేకపోలేదు, ఆనంద్ శేఖర్ లాంటి వాళ్ళు. మంత్రి పదవిని కోరుకుంటే కోల్పోవలసినది ఏమిటో తెలుసు కనుక ఆనంద్ దాన్ని ఆశించలేదు. ఏదేమైనా చౌదరి తనను విశ్వసించడని శేఖర్కు తెలుసు. నిన్నటి వరకు మహేంద్రనాథ్ ముఖ్య అనుచరుడిగా తాను నిర్వహించిన పాత్రను ఇంతలో మర్చిపోవడం కష్టం కనుక కొత్త ముఖ్యమంత్రి తనను ఆదరించడనుకున్నాడు. తీరా చౌదరి ఆ ఇరువురికి మంత్రి పదవులు ఇవ్వ చూపేసరికి నమ్మశక్యంగానే అద్భుతం ఏదో అతడు చేస్తున్నట్టు కనిపించింది. రాజకీయ వర్గాల్లో విస్మయం, దిగ్భ్రాంతి అంచులు తాకింది. ముఖ్యమంత్రితో ఎంతో సన్నిహిత స్నేహం ఉన్న ఓ పాత్రికేయుడు అంతరంగిక సంభాషణలో ఈ ఎంపికల గురించి ఆయన్ను గుచ్చిగుచ్చి ప్రశ్నించాడు. రాజకీయవాదులు ఎవరికి ఈ ఎంపికల్లో ఎటువంటి అర్థం కనిపించడం లేదన్నాడు. చౌదరి వద్ద జవాబులు సిద్ధంగానే ఉన్నాయి. ముఠా యుద్ధంలో మునిగిపోయినప్పుడు నీ శక్తియుక్తులన్నీ ఒడ్డి పోరాడవలసిందే. యుద్ధ మధ్యంలో ఉన్నప్పుడు ఇక ముందు వెనుకలు చూసుకోకూడదు. గెలుపు నీ చేతిలో వచ్చి పడ్డాక కేవలం కాగడాలు పట్టే వాళ్లతో పాటు వారిని మించిన ప్రతిభ గల వారిని కొందరినైనా వెతికి పట్టుకోవాల్సిందే. నా మంత్రివర్గంలో నాకు కావలసినంత మంది నమ్మకస్తులను చేర్చుకున్న విషయం మీకు తెలుసు. బయట నుంచి ఇద్దరు సమర్థులను తెచ్చిపెట్టుకున్నంత మాత్రాన కొంప మునిగిపోయిందేమీ లేదు. పైగా అందువల్ల ప్రభుత్వం చక్కని ఫలితాలు చూపించే అవకాశం ఉండొచ్చు. చూడు తమ్ముడు, అప్పుడప్పుడు కాస్త ప్రజల గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి అని వ్యాఖ్యానించాడు. మంచిదే, కానీ ఆనంద్ ఏ గ్రూపులోనూ ఎప్పుడూ చురుగ్గా పనిచేయలేదు. అతడు చాలామందికి తెలియని మనిషి. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసిన వాడే. అతగాడెప్పుడు ముఠాలు ఆటలో పాల్గొనకపోయినా అతడి నఖసిక పర్యంతం నాకు బాగా తెలుసు. ఆ రెండో మనిషి శేఖర్ ముఠాల ఆటలో అతిగా పాల్గొన్నవాడే కదా, అతన్ని ఎలా చేర్చుకున్నావు? అతడి విషయంలో తర్కం మరో విధంగా ఉంటుంది. నీకు తెలుసో తెలియదో, శేఖర్ మంత్రివర్గం లోపల ఉన్నప్పటికంటే బయట ఉన్నప్పుడు మరింత ప్రమాదకరమైన మనిషి. ఇక అతన్ని దగ్గరకు తీసిన ప్రతి వాళ్ళకి అతడి ప్రతిభ ఉపయోగపడుతుంది. చౌదరి గ్రూపు, మహేంద్రనాథ్ గ్రూపు అన్న తేడా అతడికి ఏమీ లేదు. అయితే అతడి తాపత్రయం దేనికంటావు? నాకు తెలియదు, తెలుసుకునే ఉద్దేశం కూడా లేదు. నాకు తెలిసింది ఒకటే, కొంతమందిని ముఠాల గూట్లో దూర్చలేం. వాళ్ల ప్రేరణ లేవో వాళ్ళకు ఉండొచ్చు, నిజానికి ఉన్నాయి కూడా. వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోరని, ఎప్పుడూ ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటూ ఉంటారని చెప్పుకుంటారు. మంచిదే, అది నాకు మరింత అనుకూలం. అవసరమైతే ఒకరి మీద ఒకరిని ప్రయోగిస్తాను, అయినా అటువంటి అవసరం తలెత్తుందని అనుకోను. అంత నమ్మకంగా ఎలా చెబుతున్నావు? ఎప్పుడు కాళ్ళు జారిపోతూనే ఉండే రాజకీయ క్రీడలో ఏ దిక్కుమాలిన విషయం గురించి అయినా పూర్తి నమ్మకం అంటూ ఎక్కడుంటుంది? సామెత చెప్పినట్టు బొగ్గు వ్యాపారం చేస్తూ చేతులు ఎల్లవేళలా మల్లెపూల్లో ఉంచుకోవాలంటే కుదరదు. బాగుంది, చౌదరి ఖచ్చితంగా బుద్ధి కుశలత కల రాజకీయవేత్తగా పరిణితి చెందుతున్నాడని ఆ జర్నలిస్ట్ మనసులో అనుకున్నాడు.